నా పేరు జ్యోతి కుల్మన్. నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉండి పరిచర్య చేస్తున్నాను. గత 8 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను ఆయన కృపను బట్టి వివిధ ప్రాంతాల్లో ఆయన పరిచర్య నిమిత్తం వాడుకుంటున్నాడు. ఎక్కడ ఏంటి అనే విషయాన్ని నేను రావాలని ఆశపడుతున్నాను. ఆంధ్రాలో వెస్ట్ గోదావరిలో అత్తిలి అనే గ్రామం పక్కన ముప్పత్తిపాడు అనే గ్రామంలో మేము నివసించే వాళ్ళం అన్నమాట. అది అమ్మమ్మ వాళ్ళ ఊరు. నానమ్మ వాళ్ళ సైడ్ నుంచి మాకు ఎవరూ తెలీదు. అయితే వీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మేము డాడీ మమ్మీ మేమైతే హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాము. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నిమిత్తము ఏంటంటే మమ్మీ గల్ఫ్ వెళ్ళి వర్క్ చేయాలి అన్న ఆశతో ఉంటే, అయితే మమ్మీ కువైట్ అనే దేశం వెళ్ళి అక్కడ తను బేబీ కేర్గా ఉండటం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ నిమిత్తం నేను అక్క అమ్మమ్మ వాళ్ళ ఊరు రావటం జరిగింది. అయితే ఇక్కడ ఉండి మేము చదువును కొనసాగించడం జరిగింది. అప్పుడు నేను 4th క్లాస్ అన్నమాట. అయితే నన్ను ఒక బ్రాహ్మణ్ స్కూల్లో జాయిన్ చేశారండి. అయితే బ్రాహ్మణ్ స్కూల్లో జాయిన్ చేయటం అంతేకాకుండా నేను యాక్టివ్గా ఉండటం, కొంచెం నాలెడ్జ్ పర్సన్గా ఉండటం తోటి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ యాజమాన్యం కానీ నన్ను చాలా ఇష్టపడేవారు అన్నమాట. అయితే ఎంత ఇష్టపడ్డారు అనేసి అంటే మా ప్రిన్సిపల్ సారు మేడం అనేవారు ఏంటంటే, జ్యోతి మా పెద్ద కూతురు, జ్యోతి మా పెద్ద కూతురు అని సండం జరిగేదన్నమాట. అయితే దాంతోపాటు ఏంటంటే ఆ చిన్న వయసులో నా 4th క్లాస్ నుంచి టు ఇంటర్మీడియట్ 1st ఇయర్ వరకు కూడా నేను అదే స్కూల్లో నేను ఉండటం జరిగింది. ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ కూడా నాకు వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. అంటే ఏంటంటే స్కూల్కే లీడర్గా వాళ్ళు నన్ను నియమించడం జరిగింది. దాంతోపాటు ఏం జరిగింది అనేసి అంటే, యాక్చువల్గా బ్రాహ్మిన్స్ ఎవరిని కూడా వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు. అంత మడితోటి నిష్ఠతోటి ఉంటారు. అట్లాంటిది వాళ్ళు నన్ను వాళ్ళ ఇంట్లోకి ఎలా చేశారనమాట. అయితే ఇంకా సేమ్ ఇంకేంటంటే వాళ్ళకు ఒక బిడ్డ ఉండి ఆ బిడ్డ ఎట్లాగైతే ఉంటుందో సేమ్ అట్లాగే అదే ఆచారాలతోటి అదే నిష్ఠతోటి అదే నిబంధనలతోటి నన్ను కూడా వాళ్ళు నడిపించటం జరిగింది అన్నమాట. అంటే ఏంటంటే ఇది తినకూడదు, ఇలా ఉండాలి, ఈ ఈ రోజు ఈ కలర్ వేసుకోకూడదు, సాటర్డే బ్లాక్ కలర్ వేసుకునేవారు అన్నమాట. అంతేకాకుండా జుట్టు ఇలా దువ్వుకోవాలి, లేకపోతే ఇట్లా మార్నింగ్ ఇట్లా తలస్నానం చెయ్యాలి, లేదంటే ఇట్లా లోపలికి రావాలంటే ఇలా ఉండాలి అన్న సేమ్ ఏంటంటే ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుడితే ఎలా ఉంటుందో సేమ్ అదే ఆచారాలతోటి వాళ్ళు కూడా నన్ను నడిపించడం జరిగింది. నేను చెప్పాలంటే నా క్రైస్తవురాల్ని, కానీ నా పెరిగిన వాతావరణం ఉండిన వాతావరణం ఏంటి అంటే కంప్లీట్ గా కూడా హిందువుల మధ్య ఆ బ్రాహ్మిన్స్ కుటుంబాల మధ్య నేను పెరగటం జరిగింది. అయితే చర్చికి ఎప్పుడు అంటే ఎప్పుడైనా స్టడీ అవర్ లేకపోతే, ఎవ్రీ సండే కూడా కాదు, ఎప్పుడైనా స్టడీ అవర్ లేకపోతే అప్పుడు నేను చర్చికి వెళ్ళేదాన్ని అనమాట. చర్చ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి అదేంటి అందరికీ డ్యాన్సెస్ నేర్పించటానికి డ్యాన్సెస్ వేయటానికి అట్లాంటి టైంకి మాత్రమే చర్చ్కి వెళ్ళడం జరిగేదన్నమాట. ఇలాగ వాళ్ళతో తింటూ వాళ్ళతో తిరుగుతూ ఉండేదాన్ని. మా సార్ ఏంటి అంటే ఆయన గుళ్ళో పూజారి అన్నమాట. వాళ్ళకి ఏంటి అంటే మంత్లీ వన్స్ ఒకళ్ళు ఆ గుళ్ళో ఉండి ఆ పూజను చెయ్యాలన్నమాట. పూజారి అదేంటి పనిని నిర్వర్తించాలి. అయితే ఎప్పుడైతే ఆయన మంత్ ఆయన డ్యూటీ వచ్చేదో ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ మేము కూడా ఆయనతో పాటు తలస్నానం చేసి మేము కూడా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని అదేంటి ఆ కుంకుమ పెట్టుకొని అదేంటి ఆ సైడ్కి అనమాట. వాళ్ళ ఇల్లు గుడి రెండు అటాచ్డ్ ఉంటాయన్నమాట. వాళ్ళ పక్కన అదేంటి మేము కూర్చొని చదువుకునే వాళ్ళు అన్నమాట. అట్లా వాళ్ళకున్న గుళ్ళన్నిటికీ వెళ్ళాను, పుట్టలకి మొక్కాను, వాళ్ళతో పాటు తిరిగాను. ఆ ఆచారాలతోటి ఆ మడితోటి నేను కూడా కొనసాగింపడం పడింది. ఎప్పుడు కూడా అయ్యో నేను క్రైస్తవురాలనే ఇవి చేస్తున్నానే అన్న ఆలోచన నన్ను లేకుండా పోయిందనమాట. ఇలాగే కొనసాగుతుంది ఇలాగే కొనసాగుతుంది, ఇంటర్మీడియట్ 1st ఇయర్ అయిపోయింది అన్న టైంలో ఏమైందంటే, ఒకరోజు డాడీకి హెల్త్ బాగోక ఆయన హైదరాబాద్ నుంచి మా దగ్గరికి రావటం జరిగింది. అయితే డాడీని హాస్పిటల్కి చెకప్ చేయించాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెస్ట్స్ అన్ని అయ్యాయి, రిపోర్ట్స్ అన్ని నైట్ వచ్చాయి. అయితే డాక్టర్ అన్నారు రిపోర్ట్స్ చూసి, ఈయనకి హెల్త్ బాగాలేదమ్మా, మీరు ఆయన్ని రాజమండ్రి తీసుకెళ్ళండి అనేసి అన్నారు. మేము రాజమండ్రి పేషెంట్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ అన్న డాక్టర్స్ అన్న మాట ఏంటి అంటే, అమ్మ ఆయన 6 మంత్స్ మాత్రమే బ్రతుకుతారు అనేసి అన్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి మా డాడీ ఎప్పుడు జ్వరం వచ్చిందని టాబ్లెట్ కూడా వేసుకోవడం తెలీదు, అట్లాంటిది 6 మంత్సే బ్రతుకుతారు అంటున్నారు అనేసి గుండె పగిలిపోయినంత సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ఆ విషయాన్ని నేను మమ్మీకి చెప్పలేను. ఎందుకు చెప్పలేను అనేసి అంటే, మమ్మీ ఒకసారి కాలు స్లిప్ అయి గోడ మీద పడితే తనకి హెడ్లో వెనకాల బ్లడ్ క్లాట్ అయిపోయింది. దానివల్ల అప్పుడప్పుడు తనకి ఫిట్స్ వస్తూ ఉండేదన్నమాట. సీరియస్ మ్యాటర్ చెప్పినా, నిద్ర లేకపోయినా, అదేంటి ఒక మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ ఆ రోజు వేసుకోలేదు అంటే ఆమె కంపల్సరీ ఫిట్స్ వస్తుంది అనమాట. అయ్యో ఏంటి ఈ మాట మమ్మీకి ఎలా చెప్పాలి, ఏంటి నాకు అర్థం కాలేదు. అప్పటికే జాండీస్ చాలా ఎక్కువగా ఉందని కూడా డాడీకి డాక్టర్లు చెప్పారు. ఇంకేంటంటే ఎవ్రీ వీక్ నేను డాడీ హాస్పిటల్కి వెళ్దాం అనమాట. ఆ విషయం డాడీకి కూడా నేను చెప్పలేదు, ఒక 6 మంత్సే మీరు బ్రతుకుతారు అనేసి అన్నారు డాడీ అనే విషయం. నాలో ఆ ఆవేదన బాధ ఏంటో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఎవ్రీ వీక్ మేము వెళ్తున్నాం, చాలా మనీ ఖర్చు అవుతున్నాయి, చాలా మెడిసిన్ అయినా యూజ్ చేస్తున్నారు. అయితే ఇంకా ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాను అప్పుడప్పుడు. అప్పుడు నాకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాను. అయితే పర్వాలేదు, ఒక 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, 4 మంత్స్, కరెక్ట్గా 6 మంత్స్ వచ్చింది, పర్వాలేదు ఈయన బాగానే ఉన్నాడు అని అనుకున్న టైంలో సడన్గా ఒకరోజు ఆయనకి హెల్త్ బాగాలేదు. మేము హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆ రోజు మార్నింగ్ డాడీ మమ్మీతో ఫోన్ కాల్లో మాట్లాడారు. అమ్మ పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, కొంచెం సిక్ అయ్యాను అనేసి ఆయన చెప్పటం జరిగింది. అయితే బాగానే ఉంటానులే, మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అనేసి అని అనుకున్నాను. ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి ఆయనకి కళ్ళు కనిపించట్లేదు. ఇంకొక గంట అయ్యేటప్పటికి చిరాక్ చిరాక్గా అరుస్తున్నాడు, క్యాటల్ పెడుతున్నాడు, ఏంటో అర్థం కాలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయ్యేటప్పటికి ఆయన పడుకున్నాడు. ఓకో పడుకున్నాళ్ళే డాడీ రెస్ట్ తీసుకుంటున్నాడు, తర్వాత అంతా బాగైపోతుందిలే అనేసి అనుకుంటున్నాను నేను. అయితే ఆయన నేను అక్కో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడనమాట. మేము ఇద్దరం సంతానం, నేను అక్క ఇద్దరం మాత్రమే, మాకు అన్నదమ్ములు అంటూ ఎవరూ లేరు. అయితే మేమిద్దరమే అనమాట, నేనున్నాను అక్కున్నాను గుర్తుపట్టలేని కాన్షియస్లోకి ఆయన వచ్చేసాడనమాట. అంటే అక్క పేరు పెట్టి పిలుస్తున్నాడు, లేదంటే ఇంకేదేదో మాట్లాడుతున్నాడు. అయితే పడుకున్నాడు కదా అనేసి అనుకున్నాము. అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక సైడ్ ఒక కాలు ఒక చెయ్యి కదలట్లేదు. 1 గంట 2 గంటలు అయిపోయింది ఆయన నిద్రపోయి. అయితే డాక్టర్ వచ్చాడు ఈవినింగ్ వచ్చి. నేను అన్నాను, డాక్టర్ మా డాడీ పడుకున్నాడు, మరి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ సైడ్ ఈ కాలు చెయ్యి కదపట్లేదు డాక్టర్ అనేసి అంటే, అప్పుడు డాక్టర్ అన్న మాట ఏంటంటే, అమ్మ మీ డాడీ కోమాలో ఉన్నాడు, ఒక సైడ్ పెరాలసిస్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది కొన్ని నిమిషాలు మాత్రమే, ఇంకా మీరు తీసుకెళ్ళిపోండి అమ్మా అన్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏంటి కొన్ని నిమిషాలే అంటున్నారు, ఏంటి మా డాడీ అనేసి ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను. అలాగే ఆయన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చామన్నమాట. ఇంటికి తీసుకొచ్చిన కొన్ని నిమిషాలకి ఆయన చనిపోయారు. ఆయన చనిపోతే నిజంగా ఆవేదన బాధ నాకు అర్థం కాలేదు. ఎందుకు అంటే మా డాడీ ఫ్యామిలీ తరపు నుంచి మాకు ఎవ్వరూ తెలియదండి. డాడీ వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చనిపోయారు, వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడెక్కడో ఉన్నారు, ఎవ్వరు కూడా మేము చూడలేదు, ఎప్పుడు కూడా ఆ ఊరు కూడా మేము వెళ్ళలేదు. అట్లాంటిది ఇప్పుడు డాడీ కూడా లేరు, ఏంటి పరిస్థితి అనేసి ఎంతో బాధపడుతున్న మమ్మీకి డాడీ చనిపోయారనే విషయం చెప్పడానికి అందరు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు తనకేమవుతుందో అనే ఆలోచనతో ఉండటం జరిగిందనమాట. అయితే నేనే మమ్మీకి ఫోన్ చేసి ఇలా చెప్పేటప్పటికి మమ్మీ అంటుంది, అదేంటి జాండీస్ ఒకటే అన్నావు, ఆ డాడీ చనిపోవటం ఏంటి, బాగవుతాడు, నేను ఇప్పుడు వరకు సంపాదించిన డబ్బులన్నీ పంపించేశాను కదా, ఎందుకు ఇలా జరిగింది అనేసి అక్కడ మమ్మీ బాధపడుతుంది. అయితే ఇంకా తను వెంటనే రావటం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఒక 3 డేస్ తర్వాత, ఎందుకంటే అక్కడ టికెట్ తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి ఇక్కడ ఈ విలేజ్ రావటానికి ఇంచుమించు ఒక 2-3 డేస్ టైం పడుతుంది అనమాట. అయితే ఆ 2-3 డేస్ మేము బాడీని ఉంచడానికి మేము ఇష్టపడ్డాము. మమ్మీ రావటానికి సిద్ధపడ్డారనమాట. ఆ టైంలో ఏమైంది అంటే, మా ఊర్లో నెక్స్ట్ డే వేరే వాళ్ళ మ్యారేజ్ ఉంది అంటే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, అమ్మ బాడీ ఉంటే మేము మ్యారేజ్ చేసుకోలేము, దయచేసి మీరు అదేంటి ఫ్యూనరల్ చేసేయండి అనేసి అడిగినప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అయ్యో, ఆఖరిసారి కూడా డాడీని మమ్మీ చూడలేకపోతుందే అన్న బాధ. మమ్మీని రిక్వెస్ట్ చేసి మేము డాడీ ఫ్యూనరల్ చేయడం జరిగిందనమాట. ఫ్యూనరల్ అంతా అయిపోయింది, ఎవరొచ్చిన బంధువులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, నేను అక్క అమ్మమ్మ మాత్రమే ఒంటరిగా ఉండిపోయాము. కనీసం పలకరించే వాళ్ళు లేరు, ఉండేవాళ్ళు లేరు, ఎంతో బాధ ఆవేదన గుండా ఉన్నాము. మళ్ళీ ఆ టైంలో మమ్మీ వస్తే మళ్ళీ మమ్మీ మాకు దక్కుతుందో లేదో అన్న బాధతోటి మమ్మీని రావద్దు అని చెప్పటం జరిగింది. ఈ డిప్రెషన్ గుండా ఒక సంవత్సరం గుండా నేను వెళ్ళడం జరిగిందండి. కాలేజ్కి వెళ్ళట్లేదు, సరిగ్గా తిండి తినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరికి ఇంటికి వెళ్ళట్లేదు, చర్చికి వెళ్ళట్లేదు, నేను యూత్ సర్వీస్కి వెళ్ళట్లేదు, సండే స్కూల్కి వెళ్ళట్లేదు. అదేంటి, ఒకటే ఏంటి అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను రాత్రి మధ్య 1 గంట 2 ఇంటి వరకు కూర్చొని చదువుకునేదాని అనమాట. మా డాడీ వచ్చి అమ్మ పడుకో, అమ్మ పడుకో, అమ్మ పడుకో అనేవారు. అట్లాంటిది ఇప్పుడు అలాంటి చదువు కూడా నాకు రావట్లేదు, చదవాలనిపించట్లేదు, కాలేజీ కూడా వెళ్ళట్లేదు. అయితే నాకు నా ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. అంతేకాకుండా నేను యాక్టివ్గా ఉండేదాన్ని కాబట్టి ఎంతో మంది నా చుట్టూ ఉండేవాళ్ళు అనమాట. నా ఫ్రెండ్స్ రాత్రి 10 కి 11 కి కూడా ఫోన్ చేసి అదేంటి డౌట్స్ చెప్పించుకునేవారు, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్లో నేను ఒక దాన్ని అనమాట. కాలేజ్లో మాకంటూ ఒక క్లాస్ ఉండదు మెరిట్ స్టూడెంట్స్కి. అట్లాంటిది నా ఫ్రెండ్స్ కూడా నన్ను పలకరించడం మానేశారు. కనీసం జ్యోతి, నువ్వు కాలేజ్కి ఎందుకు రావట్లేదు, లేకపోతే నువ్వు ఎందుకు ఎగ్జామ్స్ రాయట్లేదు, అదేంటి ఏం జరిగింది అని కనీసం ఒక్కళ్ళు కూడా పలకరించలేదు. అయితే కనీసం బాధను పంచుకొని కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఎవ్వరూ లేని సమయం. అంతేకాకుండా ఈ ఎప్పుడైతే డాడీ చనిపోయారో ఫైనాన్షియల్ గా చాలా లో అయిపోయాం. ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా లో అయిపోయామో మాకున్న మిగతా బంధువులు కూడా పలకరించడం మానేసి గొడవలు ఏంటంటే మీ వల్ల ఇది లేకపోతే అది అంటే ఎక్కడ సపోర్ట్ చెయ్యాలో అనే ఆలోచనతో మమ్మల్ని చులకన చేసి మాట్లాడడం ఎన్నో అప్పుడు నాకు అనిపించింది. ఈ మనుషుల దగ్గర నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతే బాగుండు, ఇలా ఎవరు లేని చోటకి వెళ్ళిపోతే బాగుండు అన్న పరిస్థితి అనమాట. పుస్తకం బుక్ ముందు పెట్టుకొని ఇట్లా కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉండేవన్నమాట. ఒకటే ప్రశ్న, ఏసయ్యా మా డాడీ ఎందుకు చచ్చిపోయాడు, ఏసయ్యా మా డాడీ ఎందుకు చచ్చిపోయాడు అన్న మాట మాత్రమే అనమాట. అలాగ ఏడుస్తూ ఎప్పుడైనా ఎగ్జామ్స్కి మాత్రమే కాలేజ్కి వెళ్ళడం. అయితే అప్పుడు వరకు మంచి పేరు ఉంది ఎందుకంటే మెరిట్ స్టూడెంట్ అని, కానీ ఎప్పుడైతే కాలేజ్కి వెళ్ళడం మానేసానో ప్రిన్సిపల్ వాళ్ళు కూడా నన్ను అదేంటి అసహించుకోవడం మొదలుపెట్టాను. నాకు బాగా గుర్తు నేను కాలేజ్కి రావట్లేదు అనేసి మా ప్రిన్సిపల్ సార్ నా నెత్తి మీద చెయ్యేసి గట్టిగా ఆయన నెట్టారు, ఎందుకు నువ్వు కాలేజ్కి రావట్లేదు అనేసి. నేను ఎంతో బాధపడ్డాను, ఎందుకంటే నా మనసు ఇప్పుడు చదువు మీద కానీ దేని మీద కూడా లేని పరిస్థితి, ఆవేదకుండా వెళ్తున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా నేను రాసేసాను. అదేంటి అట్లా ముందుకు వెళ్తున్న టైంలో ఏంటంటే కరెక్ట్గా డాడీ చనిపోయి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంటే అదేంటి ఆ రోజు ఈవినింగ్ మా ఇంట్లో మెమోరియల్ సర్వీస్ అనమాట. అయితే మేము ఇంకొక 1 అవర్ చర్చిలోకి వెళ్తాము అని అనుకున్న టైంలో మా ఇంటి ముందు ఒక పాంప్లెంట్ వచ్చి పడ్డాదండి. ఆ పాంప్లెంట్ నేను చదువుతున్నాను తీసి, ఏంటా అనేసి, ఇట్లా తాడేపల్లి గుడెం పక్కన పడాల గ్రామంలో 3 డేస్ మీటింగ్స్ అన్న విషయాన్ని నేను చదువుతున్నాను. వెనకాల నుంచి మా చెల్లి వచ్చింది, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వచ్చింది, అక్క ఈ మీటింగ్స్ మా ఊర్లోనే పాస్టర్ గారు వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చి మీటింగ్స్ పెడతారక్క, పాటలు చాలా బాగా పాడతారక్క, మా ఇంటి ముందు చేలోనే పెడతారక్క మీటింగ్స్, రండక్క రండక్క అని తను అడుగుతుంది. అప్పుడు వరకు ఎవరితో ఎవరింటికి కూడా వెళ్ళడం మానేశాను, ఏ బంధువుల ఇంటికి కూడా వెళ్ళడం మానేశాను. 1 ఇయర్ తర్వాత మళ్ళీ నేను సరే పాటలు నేర్చుకుందామనేసి నేను ఆ మీటింగ్స్ వెళ్ళడం జరిగిందండి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అదేంటి వాళ్ళ ఇంటిలో ముందు నించొని నేను చూస్తున్నాను అనమాట. అయితే ఆ ఈవినింగ్ మీటింగ్ మీటింగ్ స్టార్ట్ అయ్యే ఈవినింగ్ ఏవన్ వస్తుంది అనమాట. ఎవరైతే వైజాగ్ నుంచి వచ్చారో ఆ బృందం వాళ్ళందరూ కూడా టీనేజ్ అనమాట. అయితే వాళ్ళందరూ కూడా 15-17 ఇయర్స్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా సంతోషంగా కుర్చీలు మోస్తూ అదేంటి స్టేజ్ వేస్తూ లైటింగ్ సెట్ చేస్తూ అందరిని పలకరిస్తూ చాలా హడావిడిగా హ్యాపీగా వాళ్ళందరూ ఆ పని చేస్తుంటే నాకు అనిపించింది, అబ్బా వాళ్ళకంత సంతోషం ఎక్కడిది, ఎలా నవ్వగలుగుతున్నారు. నేను నవ్వే చాలా రోజులు అయిపోయింది, నవ్వే చాలా అదేంటి ఎంతో భారంగా ఉంది, ఈ ఎలా నవ్వుతున్నారు వాళ్ళు, గ్యారంటీగా మీటింగ్కి వెళ్ళాలి అనేసి నేను నిశ్చయించుకొని ఈవినింగ్ నేను ఇంట్లోంచి ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగిందండి. నిజంగా నా జీవితం మారిపోయింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఎట్లాగైతే సౌలు దమస్కు మార్గంలోకి వెళ్తే దమస్కు మార్గంలో దేవుడు దర్శనాన్ని పొందుకొని పౌలుగా తిరిగి వచ్చాడో, అలాగనే నేను అన్య ఆచారాలతోటి లేకపోతే మడితోటి నిష్ఠతోటి లేకపోతే నేను క్రైస్తవురాలని మరిచిపోయి ఆ గుళ్ళో పుట్టల ముందు అక్కడ ముందు వాటి ముందు నమ్మి లేదంటే ఎంతో కంప్లీట్ గా దేవుడికి దూరంగా జీవిస్తున్న నన్ను దేవుడు అక్కడ దర్శించటం జరిగిందనమాట. ఆ మీటింగ్స్ లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆ పాస్టర్ గారు సాక్ష్యం చెప్పి ఒక పాట పాడారనమాట, నాకున్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన బంధువులేనను వెలివేసిన నన్ను నీవు విడువాలేదయ్యా. ఆ పాట పాడుతున్నప్పుడు నిజంగా దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. క్లియర్ గా నాతో దేవుడు మాట్లాడాడు, జ్యోతి నీ తండ్రి లేడని బాధపడుతున్నావు, ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు, మనుషుల నుంచి దూరంగా పారిపోవాలని అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను చూస్తున్నాను, నేను నీ పక్కన ఉన్నాను, నేను నీకు తండ్రిని అన్న స్వరం నాకు వినిపించింది. నిజంగా ఆ రోజు నేను ఎంతో ఏడ్చి యేసయ్యని నా రక్షకుడుగా నేను అంగీకరించాను. ఏ విగ్రహారాధన చేశానో దాన్ని బట్టి క్షమాపణ నేను అడిగాను. ఎక్కడైతే నా క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టి నేను నామకార్థంగా జీవించానో దాన్ని బట్టి నేను క్షమాపణ అడిగి ఆ రోజు నిజంగా ఎంత ఆవేదన ఎంత డిప్రెషన్ ఎంత నలిగిపోయానో అవన్నీ కూడా మరి నా జీవితంలోంచి ఎలా తొలగిపోయాయో నా మనసులోంచి ఆ భారం ఎలా వెళ్ళిపోయిందో నాకు తెలియదు, కానీ చాలా సంతోషంగా నేను మళ్ళీ మా ఊరు రావటం జరిగింది. హ్యాపీగా వచ్చాను, పాటలు పాడుకుంటున్నాను, వాళ్ళను వీళ్ళను పలకరిస్తున్నాను, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, హ్యాపీగా నేను ఉంటున్నాను అనమాట. చాలా మంది ఏంటి డిఫరెన్స్ అనేసి గమనిస్తున్నారు, ఏం జరిగింది జ్యోతికి, ఏం జరిగింది జ్యోతి, ఎందుకంటే నాలో ఉన్న పాపం పోయింది, నాలో ఉన్న శాపం పోయింది, నాలో ఉన్న విగ్రహారాధన పోయింది, నాలోకి యేసయ్య అనే రక్షకుడు సమాధానం వచ్చారు, నాకు ఇప్పుడు ఆయన తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఎంతో ఆనందంగా నేను నా అదేంటి మళ్ళీ నా జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఆ మీటింగ్స్ లో నేను ఒక రిక్వెస్ట్ రాశాను అనమాట, ఆఫరింగ్ వేసే దాంట్లో నేను ఒక రిక్వెస్ట్ రాసి వేశానన్నమాట, నేను నా రక్షణ పొందాను, దేవుడు నాతో మాట్లాడాడు, వీలైతే మీరు మా ఊరు కూడా వచ్చి మీటింగ్స్ పెట్టండి, మా ఊర్లో కూడా అనేక మంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా రక్షణ పొందాలి అనేసి నేను రిక్వెస్ట్ రాసి పెట్టేసి నేను మళ్ళీ వచ్చేసానన్నమాట. అయితే వచ్చారు, నాకు ఒకటే భారం ఏంటి అంటే నేను ఎలా రక్షణ పొందానో, నా యవ్వనేచ్చల నుంచి ఎలా బయటపడ్డానో, నేను ఎట్లా విగ్రహారాధనలోంచి బయటపడ్డానో, నా పాత జీవితాన్ని ఎలా వదిలి వచ్చానో, అలాగే నా చుట్టూ ఉన్న యవనస్తులు కూడా రక్షణ పొందాలి అన్న ఆశ నాలో ఎలా పుట్టిందో తెలియదు, కానీ మా ఊర్లో నాకు తెలిసిన వాళ్ళందరి పేర్లు కూడా బుక్ మీద రాసుకొని రాత్రంతా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాను, రాత్రంతా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాను, తెలియకుండా ఏడుస్తున్నాను, ఆవేద చెందుతున్నాను, ఆ బుక్ మీద చేతులు పెట్టి ప్రభువా ఈ వ్యక్తిని మార్చండి, ఇగో ఈ అమ్మాయిని మార్చండి, యవనస్తుని మార్చండి అనేసి వాళ్ళందరి మీద చేతులేసి ప్రార్థన చేస్తున్నాను అట్లాగా 6 మంత్స్ అయిపోయిందండి, కరెక్ట్ గా 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఈ లోపు నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. అదేంటంటే ఆంధ్ర తెలంగాణ విభజన టైం అనమాట. అందుకని ఏంటంటే అన్ని గొడవలు జరుగుతున్నాయి. అయితే నాకు ఇంజనీరింగ్ చదవాలని ఆశ నా ఇంట్లో ఉన్న వాళ్ళందరేమో టీచర్ ట్రైనింగ్ చేయమని, ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవటం వల్ల. అయితే ఏమైంది అనేది నేను డైట్ సెట్ రాశాను, ఎంసెట్ రెండు రాశాను అనమాట, రిజల్ట్ కూడా వచ్చాయి. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న టైంలో ఏంటంటే అదే ప్రార్థనలో అదేంటి నేను ఈవినింగ్ యూత్ సర్వీస్కి వెళ్ళి వచ్చానమాట. ఆ యూత్ సర్వీస్లో నేను ఆ రోజు వాక్యం చెప్పి కూర్చున్నాను. అయితే ఆ లీడర్ అన్నయ్య నిలబడి అంటున్న మాట ఏంటి అనేసి అంటే, నాకు వైజాగ్ నుంచి ఒక కాల్ వచ్చింది, మన ఊర్లో మీటింగ్స్ పెట్టమని ఎవరో రిక్వెస్ట్ లెటర్ రాశారంట, వాళ్ళు మీటింగ్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి చెప్పడంతో నేను లెగిచ్చి నిలబడ్డాను. అన్నయ్య నేనే రాశాను ఆ రిక్వెస్ట్, ఈరోజు నేను ఎలా మార్పు చెందానో, మళ్ళీ మీ ముందు ఎలా కనబడుతున్నానో, నా జీవితం ఎలా యేసయ్య మార్చుకున్నాడు ఆ మీటింగ్స్ ద్వారా, దేవుడు నన్ను మార్చుకున్నాడు, అదే మీటింగ్స్ మన ఊర్లో కూడా జరగాలని నేను ఆశపడుతున్నాను, మన ఊర్లో ఉన్న వాళ్ళ యవనస్తులు కూడా దేవుడి కోసం నిలబడాలని ఆశపడుతున్నాను, ప్లీజ్ యాక్సెప్ట్ చెయ్యండి అనేసి వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది లూథరన్ చర్చ్ అండి. లూథరన్ చర్చ్ వాళ్ళు బయట వాళ్ళని ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయరు. మీకు తెలిసే ఉంటుంది లూథరన్ చర్చ్ ట్రెడిషన్స్ అన్ని కూడా కొన్ని డిఫరెంట్గా స్ట్రిక్ట్గా ఉండటం జరుగుతాయి. అయితే నేను ఏంటంటే అప్పటికి ఐఎమ్ 17 ఇయర్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకున్న అమ్మాయిని అనమాట, మా అన్నయ్యని మా పెద్దల్ని తీసుకొని వెళ్ళి ఆ చర్చ్ మెంబర్స్ తోటి, చర్చ్ పాస్టర్స్ తోటి, పెద్దలతో అందరితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఆ మీటింగ్స్ కి పర్మిషన్ తీసుకున్నాను అనమాట. అయితే నా దగ్గర డబ్బులు లేవు, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఏడుస్తున్నాను ఎంతో. ఏంటంటే నేను ఎలా రక్షణ పొందాను, మిగతా వాళ్ళు రక్షణ పొందాలన్న ఆవేదన ఆశ అనమాట, ఆ భారం. ఏడుస్తూ ఏం చెయ్యాలో తెలియని టైం అనమాట. అప్పుడు నా ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది, ఏంటంటే 2 ఇయర్స్ స్కాలర్షిప్ నీ అకౌంట్ లో పడింది అన్న మెసేజ్ రాగానే సంతోషంతో వెళ్ళి బ్యాంక్ నుంచి ఆ డబ్బులు డ్రా చేసుకొని ఆ కొద్ది డబ్బులతోటి నేను మీటింగ్స్ కి వస్తున్న పాస్టర్ గారు వాళ్ళకి ఫుడ్ని అరేంజ్ చేయటం కానీ, వాళ్ళ ట్రావెలింగ్ అరేంజ్ చేయటం కానీ, వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఏమైతే అడ్జస్ట్మెంట్ చేయగలలో అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేయటం, పాంప్లెట్స్ ప్రింట్ చేయించటం, ఆ చిన్న చిన్న పిల్లలకి అదేంటి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆ పాంప్లెట్స్ పంపించటం అలా జరిగిందనమాట. ఎంతో ప్రార్థన చేశాను. నిజంగా ఆ 3 డేస్ కూడా చాలా అద్భుతంగా మా గ్రామంలో, ముప్పత్తుపాడు అనే గ్రామంలో మీటింగ్స్ జరగటం జరిగాయి. ఆ మీటింగ్స్ జరిగిన తరువాత నేను ఎవరి గురించి అయితే ప్రార్థన చేశానో ఈ 6 మంత్స్, వాళ్ళందరూ బ్యాప్టిజం తీసుకున్నారండి. ఆ యవనస్తులు అందరూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళందరూ రక్షణ పొందారు. మీటింగ్స్ అయిపోయాయి, పాస్టర్ గారు వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు, వీళ్ళు రక్షణ పొందారు, అనేక మంది జీవితాల్లో మార్పు వచ్చిందన్న ఆనందంతో, అదేంటి నేను ఉంటున్న సమయంలో, ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, జ్యోతి నువ్వు వైజాగ్ వెళ్ళాలి అనేసి. ఏంటి ప్రభువా, నాకు వినిపించింది ఆ స్వరం, అదొక్కటే వైజాగ్ వెళ్ళాలి అన్న మాట మాత్రమే వినిపించింది. ఏంటి ప్రభువా వైజాగ్ అంటున్నావు, నాకు ఎవరు తెలియదు, ఏం తెలియదు, కనీసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు, నువ్వు వైజాగ్ అంటున్నావు, ఏమో నీ చిత్తం ఏమయ్యిందో ఏంటో. కొన్నిసార్లు దేవుడు ఒక మాట మాత్రమే మాట్లాడతాడు, ఒక మాటకు మాత్రమే లోబడాలా. అయితే ఎంతో విశ్వాసాన్ని నాలో పెంచాడు, సరే నేను వెళ్తాను కానీ డోర్స్ ఓపెన్ చేయండి అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, సిద్ధపడుతున్నాను ఆ టైంకి. అయితే ప్రార్థన చేసుకుంటున్నాను, అయితే ఏమైందంటే ఒక రోజు నాకు వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అనమాట. ఫోన్ వచ్చి, అమ్మా మీరు ఎంసెట్ రాశారు, మంచి ర్యాంక్ వచ్చింది, మా కాలేజ్లో మీకు ఫ్రీ సీట్ ఇస్తున్నాము, మీరు వచ్చి జాయిన్ అవ్వండి అమ్మా అని చెప్పగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు సార్ మీరు, మీ నా నెంబర్ మీకు ఎట్లా తెలుసండి, ఎట్లా కాల్ చేశారు మీరు, ఎట్లా రమ్మంటున్నారంటే, ఏమో అమ్మ మాకు తెలీదు, మా అడ్మినిస్ట్రేషన్ మాకు మీ నెంబర్ ఇచ్చారు, మిమ్మల్ని వచ్చి జాయిన్ అమ్మని చెప్తున్నారు. నేను వెంటనే మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇట్లా వైజాగ్ కాలేజ్ నుంచి నాకు కాల్ వచ్చిందంటే, మమ్మీ అన్న మాట ఏంటంటే, అమ్మ డాడీ లేరు, నేను ఎక్కడో క్వైట్లో ఉన్నాను, నువ్వు ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతే అక్క ఒక్కతే ఉండిపోతుంది, చెట్టుకొకళ్ళు పుట్టక ఒకళ్ళు అన్నట్టు ఉండిపోతాం, వద్దు వీలైతే ఇక్కడ నేను డొనేషన్ ఫీజ్ పే చేసి నేను నీకు సీట్ తెప్పిస్తాను అనేసి మమ్మీ అనడం జరిగింది. కానీ ఒకటే నమ్మకం, దేవుడు ఎందుకో ఏదో చేయటానికి నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడు అనేసి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను. ఒక 3 డేస్ తర్వాత మిడ్ నైట్ మమ్మీ ఫోన్ చేసి అంది, వైజాగ్ వెళ్తావా, సరే వెళ్ళు అనేసి అంది. నేను మా పెద్దనాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కాలేజ్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఏ పరిస్థితి తెలుసా అండి, తీసుకెళ్లిన వ్యక్తికి కూడా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళడం జరిగింది, ఆయన తిరిగి రావటానికి కూడా డబ్బులు నేను ఇవ్వటం జరిగింది. అంటే ఏంటంటే బంధువుల మధ్య ఉన్న బంధం ఏంటి అంటే మనీ అన్న బంధం, డబ్బుతో కూడిన బంధం అన్నమాట. గుండె బాగా నలిగిపోయింది. అంటే డాడీ తర్వాత డాడీ అనేసి అనుకున్నాను, కానీ ఎప్పుడు ఫైనాన్షియల్గా అదేంటి సపోర్ట్ చెయ్యాలేమో అన్న అవే మనుషులు ఎంత ఇలాంటి ఇలా ఉంటారు అన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి. వైజాగ్ వెళ్ళాను, కాలేజ్లో జాయిన్ అయ్యాను, హాస్టల్లో జాయిన్ అయ్యాను, కాలేజ్కి వెళ్ళి వచ్చాను. ప్రేయర్ చేసుకుంటున్న టైంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, జ్యోతి నువ్వు హాస్టల్లో ఉండొద్దు, హాస్టల్లో ఉండొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు, ఉండలేకపోతున్నాను ప్రభా, నాకు ఎవ్వరూ తెలియదు ఇక్కడ, నువ్వు ఇప్పుడు హాస్టల్లో ఉండొద్దు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేసి అనుకుంటున్న టైం అనమాట. అయితే అలాంటి టైంలో ప్రార్థన చేస్తుంటే ఆ మళ్ళీ మా ఊరు నుంచి అన్నయ్య ఫోన్ చేసి, అమ్మ కాలేజ్కి వెళ్ళావు కదా ఎట్లా ఉందంటే, అన్నయ్య బాగున్నాను కానీ హాస్టల్లో నేను ఉండలేని పరిస్థితి అన్నయ్య, ఏం చెయ్యాలో తెలియట్లేదు అంటే, అప్పుడు అన్నయ్య అన్నాడు, అమ్మ మన ఊరు మీటింగ్స్కి పాస్టర్ గారు వచ్చారు కదా వైజాగ్ నుంచి, ఆ పాస్టర్ గారు నెంబర్ ఇస్తాను, ఆయనతో మాట్లాడు, ఆయన హెల్ప్ చేస్తారు అని చెప్పగానే నేను ఆ పాస్టర్ గారికి కాల్ చేస్తా. పాస్టర్ గారు అన్నారు, అమ్మ ప్రస్తుతానికి మా చర్చిలో 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి, మీరు ఇక్కడికి రండి, ఇక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళండి, అదేంటి పెద్ద పాస్టర్ గారి ఇంటికి వచ్చి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళండి, తర్వాత మనం చూద్దామని చెప్పగానే నేను హాస్టల్ నుంచి పెద్ద పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవటం జరిగింది అనమాట. మార్నింగ్ కాలేజ్కి వెళ్దాం, కాలేజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ చర్చ్కి వెళ్దాం, చర్చ్లో నవంబర్లో 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది, అది 2013 అండి. అయితే నిజంగా 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ నా జీవితాన్ని మళ్ళీ ఇంకొక మలుపులోనికి తీసుకొచ్చాయి. ఏంటి అంటే దేవుడు నా మీద పిలుపు ఉంది అనే విషయాన్ని మాట్లాడాడు, తల్లి గర్భంలో నన్ను ఎన్నుకున్నాననే విషయాన్ని మాట్లాడాడు, ఎందుకు వైజాగ్ తీసుకొచ్చాను అంటే నేను సిద్ధపరచడానికి తీసుకొచ్చాను అనేసి మాట్లాడడం జరిగిందండి. ఆ 21 డేస్ ప్రతి రాత్రి కూడా మ్యాప్స్ మీద చెయ్యేసి ప్రార్థన చేసేవాళ్ళం అనమాట. ఇండియా మ్యాప్ మీద, శ్రీలంక మ్యాప్ మీద, అదేంటి అమెరికా మ్యాప్ మీద, అదేంటి పంజాబ్ మ్యాప్ మీద, ఆంధ్ర మ్యాప్ మీద, తెలంగాణ మ్యాప్ మీద, ప్రతిరోజు ఒక్కొక్క మిషనరీ స్టోరీ పాస్టర్మ గారు చెప్తూ ఆ భారాన్ని పంచేవారనమాట. ఆ ఎప్పుడైతే ఆ మాటలు వింటున్నానో దేవుడి కోసం నిలబడాలి అన్న తపన కోరిక నాలో పెరగటం జరిగింది. దేవుడు మాట్లాడుతున్నాడు, జ్యోతి నువ్వు సేవ చెయ్యాలి అనేసి. అయితే నేను నిర్ణయించుకున్నాను దేవుడి కోసం నిలబడాలి, ఏదో చెయ్యాలి, సేవ చెయ్యాలి అనేసి. అట్లాగే నేను ఇంజనీరింగ్ నా కాలేజ్ నేను చదువుతూ వెళ్తున్నాను తెలియకుండానే సండే స్కూల్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. వైజాగ్ స్లమ్ ఏరియాలో హార్బర్ ఏరియా ఉంటుంది అనమాట, టౌన్ కొత్త రోడ్ అనేసి ఏరియా, ఆ కిందకు వెళ్తే అక్కడ అన్ని కూడా చేపలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉంటారనమాట. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాక్లెట్లు పంచి వాళ్ళకి సువార్తను ప్రకటించి, రోడ్డు మీద మాకు వేరే స్థలం కూడా లేదు, ఒక మూలన ఒక అరుగుల మీద నించొని వాళ్ళకి ఎవ్రీ వీక్ వారానికి ఒకసారి సండే స్కూల్ చెప్పేదాన్ని. అట్లాగే ఒక ఇంట్లో డోర్ ఓపెన్ అవుతే వాళ్ళ ఇంటికి వెళ్ళి యూత్ మీటింగ్లో యూత్ యవనస్తులు పరిచర్య చేసేవాళ్ళం అనమాట. ఇంకొక దగ్గర డోర్ ఓపెన్ అవుతే వాళ్ళ ఇంట్లో ప్రతి బుధవారం ప్రేయర్ సెల్, ఆ గుంపుగా కూడి ప్రేయర్ సెల్ మేము మొదలు పెట్టేవాళ్ళం అనమాట. అలా నడుస్తుంది, తెలియకుండానే దేవుడు అనేకమైన చర్చెస్లో సాక్ష్యం చెప్పటానికి, ఆరాధన చేయటానికి, వాక్యం చెప్పటానికి దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు, దేవుడు అలా వాడుకుంటున్నాడు. మార్నింగ్ అంతా కాలేజ్కి వెళ్ళేదాన్ని, ఈవినింగ్ ఇలా సండే స్కూల్ కానీ, యవనస్తుల పరిచర్య కానీ, ప్రేయర్ సెల్స్ కానీ చూసుకునేవాళ్ళం అనమాట. అంతేకాకుండా సేవకులు ఇంట్లో దేవుడు నిజంగా 3.5 సంవత్సరాలు నేనున్నానండి, ఆ 3.5 సంవత్సరాలు కూడా మార్నింగ్ పాస్టర్ గారు పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించి వాళ్లకు వండి బాక్సులు పెట్టి పంపించేదాన్ని, వాళ్ళ బట్టలు ఉతికేదాన్ని, అదేంటి వాళ్ళ ఇల్లు సెట్ చేసేదాన్ని, వాళ్లకు వంట చేసేదాన్ని, ఆదివారం వచ్చేటప్పటికి ఒక 15-20 మందికి వంట చేసి పెట్టేదాన్ని అనమాట. నిజంగా ఎందుకు ఏం చేస్తున్నానో నాకు తెలీదు, కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు అట్లాగా. నిజంగా 3.5 సంవత్సరాలు సేవలో దేవుడు నన్ను బాగా ట్రైన్ చేశాడు, బాగా ట్రైన్ చేశాడు. ఒక వే వచ్చేటప్పటికి ఏమైంది అనేసి అక్కడ ఇక్కడ మీటింగ్స్ పెట్టాలి, మా ఊర్లో నేను ఎలా రక్షణ పొందానో వివిధ ప్రాంతాల్లో ఉన్న యవనస్తులు కూడా రక్షణ పొందాలి అన్న ఆశతోటి ఏంటంటే ఇక్కడ వైజాగ్ వెళ్ళక ముందే ఇంట్లో ప్రేయర్ సెల్ స్టార్ట్ అయ్యింది. నేను ఒక్కదాన్ని కూర్చొని ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే నా తమ్ముడు వచ్చి కూర్చున్నాడు అనమాట, మావయ్య వాళ్ళ అబ్బాయి. అయితే నేను పాటలు పాడుతుంటే వాడు ప్లేట్ తీసుకుని దానిపైన డప్పు కొడుతున్నాడు. మేమిద్దరం అలా చేస్తుంటే ఇంకొక తమ్ముడు వచ్చాడనమాట. మేము ముగ్గురము కూడా అలా పాటలు పాడుతూ ఉంటుంటే అదేంటి ఇంకొక అమ్మాయి వచ్చింది, ఎవరైతే రక్షణ పొందారు అని చెప్పాను కదా మా ఊర్లో, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావటం జాయిన్ అవటం జరిగింది. నా ఒక్క దాంతో స్టార్ట్ అయిన ప్రార్థన ఇంచుమించు 10 మంది మేము ఇంట్లో రోజు ప్రార్థన చేసుకోవడం మొదలైంది. రోజు ఈవినింగ్ 7:30కి మేమందరం కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం అనమాట. నేను వైజాగ్ వెళ్ళిపోయాను, నేను వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఆ ప్రార్థన ఆపలేదు. ఇప్పుడు ఎట్లాగైతే నేను ఫోన్లో మీకు నా సాక్ష్యాన్ని చెప్తున్నానో అలాగే వైజాగ్ లో 2014, 15, 16, 17 ఆ ఇయర్స్ అన్నిట్లో కూడా ప్రతిరోజు కూడా నేను సెల్ ఫోన్లో అక్కడి నుంచి వాళ్ళను వాక్యం చెప్పేదాన్ని, అక్కడి నుంచి మేము కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళం అనమాట. అలా మేము ప్రేయర్ సెల్ ని మేము ఇక్కడ నడిపించడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు వెంటనే వైజాగ్ నుంచి వచ్చి వీళ్ళతో కలిసి మేము అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళు అనమాట. వీళ్ళు వాళ్ళ స్కూల్స్ లోను వాళ్ళ కాలేజ్ వీళ్ళందరూ నాకంటే చిన్న వాళ్ళండి, వాళ్ళ స్కూల్స్ లో వాళ్ళ కాలేజ్ లో కూడా వాళ్ళ మార్పును బట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లో కూడా ఆ మార్పును తీసుకురావటం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా దగ్గర కూడా యూత్ మీటింగ్ పెట్టండి, మా చర్చ్ లో కూడా యూత్ మీటింగ్ పెట్టండి అని పిలిచినప్పుడు మేము వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ పెద్దల్ని పర్మిషన్ అడిగి వాళ్ళ చర్చ్ లో యూత్ మీటింగ్స్ పెట్టేవాళ్ళమండి. అయితే అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెద్ద పెద్ద గాస్పల్ మీటింగ్స్ పెట్టాల. మేమేమో చిన్నపిల్లలం, అప్పుడు నా ఏజ్ 18 ఇయర్స్, వీళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళు. కానీ మేమందరం డిబ్బీలు హుండీలు పెట్టుకొని మాకు ఇచ్చిన పాకెట్ మనీ ఉంటుంది కదా, ఆ పాకెట్ మనీ మొత్తం అందులో వేసేవాళ్ళం అన్నమాట. వాళ్ళ డాడీ మమ్మీ తినడానికి ఇచ్చిన 5 రూపీస్, 10 రూపీస్ ఆ పిల్లలు అందులో వేసేవాళ్ళు అనమాట. ఎప్పుడన్నా హాలిడే దొరికితే బయట ఎక్కడికన్నా పనికి వెళ్ళి ఆ డబ్బులు అందులో వేసి, ఎందుకంటే మాకు తెలియని భారం, మేము ఎలా రక్షణ పొందామో మా ఫ్రెండ్స్ అలాగే రక్షణ పొందాలి, ఈ కనిపించే యవనస్తులు కూడా అలాగే రక్షణ పొందాలి అనేసి మేము ఆ హుండీలు పగలగొట్టి మీటింగ్స్ పెట్టేవాళ్ళమండి. ఆ డబ్బులతోటి స్టేజ్కి అడ్వాన్స్ ఇచ్చిన రోజులు నాకు తెలుసు, ఆ డబ్బులతోటి మైక్ సెట్కి అడ్వాన్స్ ఇచ్చిన రోజు నాకు తెలుసు. ఎంతో ఉపవాసము తెలీదు, ఎందుకు ఏడుస్తున్నామో తెలీదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలీదు. మా గురి గమ్యం ఏంటి అంటే మా ఫ్రెండ్స్ రక్షణ పొందాలి, ఈ యవనస్తులు రక్షణ పొందాలి. అలా కొనసాగిస్తూ చాలా ప్రాంతాల్లో మేము మీటింగ్స్ పెట్టాం. కొన్నిసార్లు మీటింగ్కి డబ్బులు సరిపోవు అని తెలిసి అదేంటి ఆటో ఎక్కడ మానేసి 5-6 కిలోమీటర్లు నడిచిన రోజులు నాకు తెలుసు. వాటర్ ప్యాకెట్ కొనుక్కుంటే ఆ డబ్బులు మళ్ళీ మీటింగ్ కి సరిపోవేమో అనేసి ఆ 2 రూపాయలు హుండీలో వేసిన రోజులు నాకు తెలుసు. ఈ పిల్లలు ఏం చేశారు తెలుసా, ఇద్దరు అమ్మాయిలు ఎండుమిరపకాయలు ఒలవటానికి వెళ్ళారండి. వాళ్ళు నైట్ ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ చేతులు మొత్తం కూడా బొబ్బ వచ్చేసాయి. ఎందుకు నేను ఈ మాటను చెప్తున్నాను తెలుసా, దేవుడు యవనస్తులను కదిలించారు. ఆ యవనస్తులు దేవుడి కోసం నిలబడితే ఈ బయట యవనస్తులు నశించిపోతున్నారు, ఈ యవనస్తులు మాత్రం దేవుడి కోసం నిలబడి చేతులను కూడా కాల్చుకొని పని చేస్తున్నారనే విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఇద్దరు అబ్బాయిలు మేము ఇటుకలు మోయటానికి వెళ్ళారు, ఆ డబ్బులతోటి మేము మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఇలా కొనసాగుతున్న టైంలో ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను కాలేజ్కి నడిచి వెళ్తున్నాను, అప్పుడు దేవుడు అంటున్నాడు, జ్యోతి నువ్వు కంప్లీట్గా మినిస్ట్రీకి రావాలి, సేవకు రావాలి. నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అంటే నా ఇంట్లో నేనే చదువుకున్నాను, నేను జాబ్ చేసి ఇప్పుడు ఉద్యోగం సంపాదించి నా కుటుంబాన్ని పోషించాలి, మమ్మల్ని ఇప్పుడు మా మమ్మీ పోషిస్తుంది, తనకు కూడా హెల్త్ బాగాలేదు, తనకి ఫిట్స్ వస్తుంది. ఇప్పుడు నన్ను సేవకు రమ్మంటున్నావు, లార్డ్ చదువు పక్కన పెట్టమంటున్నావు, ఉద్యోగాన్ని పక్కన పెట్టమంటున్నావు, ఎలా అనే ఘర్షణకుండా నేను వెళ్తున్నాను. మా పాస్టర్ గారు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా, జ్యోతి నువ్వు ఉద్యోగం చేస్తే నాకు దశమ భాగం వస్తుంది, నువ్వు సేవ చేస్తే నాకేమొస్తుందమ్మా అన్నాడు. గుండె పగిలిపోయింది నాకు. ఏంటి ప్రభువా ఏం చెప్తున్నారు వాళ్ళు, నువ్వేమో సేవ అంటున్నావు, వీళ్ళేమో ఇలా అంటున్నారు, మమ్మీకి చెప్తే మమ్మీ అర్థం చేసుకోవట్లేదు, ఎవరితో చెప్పినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నిజంగా ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని నేను వైజాగ్ వెళ్ళి మీటింగ్స్ పెట్టడం మొదలు పెట్టానో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నన్ను అవాయిడ్ చేశారండి. చిన్నమావి కుటుంబం, పెద్దమావి కుటుంబం, పెద్దనాన్న వాళ్ళ కుటుంబం, వీళ్ళందరూ 4 సంవత్సరాలు నాతో మాట్లాడడం మానేశారు. దే డింట్ కాల్ మీ ఫర్ ఎనీ ఫెస్టివల్, ఏ క్రిస్మస్ కానీ ఏ మీటింగ్ కానీ నన్ను వాళ్ళు పిలవలేదు. ఎందుకు అంటే బైబిల్ పట్టుకొని తిరుగుతుంది కదా, మీటింగ్స్ పెడుతుంది కదా, రేపొద్దున ఏదన్నా అయితే మేమే సపోర్ట్ చెయ్యాలేమో, ఏదో చదివితే ఏదో ఉంటుంది అనుకున్నాం కానీ ఇలా తిరుగుతుంది అనేసి దెడ్డింట్. ఎందుకంటే ఈ సేవకురాలు అవుతాననేసి ఎప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి దెడ్డింట్ కాల్ మీ అసలు అని పిలవటమే మానేశారు. అయినా కానీ ఎప్పుడు ఏ పండగ కానీ నేను ఊరికి రాలేదు, నేను అక్కడే తిరుగుతూ మీటింగ్స్లో దేవుడి సన్నిధిలో అలాగే ఉండేదాన్ని అనమాట. అయితే ఈ పరిచర్య నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. సరే మా పాస్టర్ గారు ప్రెషర్ తోటి, మమ్మీ ప్రెషర్ తోటి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవటం జరిగింది. 2017లో ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్లో నాకు నేను సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు 1 వీక్లో నువ్వు వచ్చి ట్రైనింగ్లో అదేంటి జాయిన్ అవ్వాలి అని చెప్పటం జరిగింది. నేను కలకత్తా వెళ్ళాను. అయితే నేను కలకత్తా వెళ్ళి ఇంటర్వ్యూ ఫినిష్ అయిపోయి వస్తుంటే లాస్ట్ మెట్ దిగుతుంటే నేను దిగి అదేంటి నా పడిపోయి నా కాలు ఫ్రాక్చర్ అయిందండి, లెఫ్ట్ లెగ్. నేను మళ్ళీ అక్కడి నుంచి కలకత్తా నుంచి నేను రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ వచ్చేసిన తర్వాత నేను కూర్చొని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు నీకు పట్టి వేయాలి, సిమెంట్ పోత వెయ్యాలి అనేసి అన్నాడు. నాకు అర్థం కాలేదు, నేను మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వాలి, ట్రైనింగ్ కి వెళ్ళాలి డాక్టర్ అంటే సరే అనేసి ఆయన బ్యాండేజ్ ఇవ్వటం జరిగింది. ఒక నేను ఒక 1 మంత్ లో నడవలసింది, ఇంచుమించు నడవటానికి 6 మంత్స్ టైం పట్టింది. ఈ 6 మంత్స్ లో నా ఎడ్యుకేషన్ పోయింది, నా యొక్క జాబ్ పోయింది. అప్పుడు దేవుడు మాట్లాడుతూ మాట, జ్యోతి ఎవరి కోసం ఇల్లో, ఎవరి కోసం ఏం చేస్తున్నావు, నేను నిన్ను సేవ చేయటానికి పిలిస్తే నువ్వేమో వాళ్ళ కోసం వీళ్ళ కోసం జాబ్ చేస్తానంటున్నా, ఎవరు నీకు దేవుడు అని చెప్పటం జరిగింది. ఆ రోజు నిజంగా చెప్తున్నానండి కూర్చొని ఏడ్చాను, ఏడ్చాను, క్షమించండి ప్రభువా, మనుషుల కోసం నేను నా పిలుపుని పక్కన పెట్టాను, దర్శనాన్ని పక్కన పెట్టాను, చావైన బ్రతుకైనా ఇక నీకోసమే నిలబడతాను అనేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు హైదరాబాద్ ఎల్లు జ్యోతి అని చెప్పాడు. అప్పుడు నేను హైదరాబాద్ రావటం జరిగిందండి. హైదరాబాద్ లో మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అదే ప్రదేశంలో అనేక మంది ముందు నిలబడి నేను వాడుకుంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రోజు ఇచ్చిన వాగ్దానం 2017 డిసెంబర్ 1కే నేను హైదరాబాద్ వచ్చాను. ఇది 2022. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను కంటికి రెప్ప వలె కాచుకుంటూ నడిపించాడు. ఎప్పుడైతే వీళ్ళందరినీ వదిలేసి ఆ చదువుని మానేసి, నా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ నేను వదిలేసి నా ఉద్యోగాన్ని నేను పక్కన పెట్టేసి, వచ్చిన ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి నేను ఎప్పుడైతే సేవకు వచ్చానో కంప్లీట్ గా పీపుల్ అందరూ కూడా నన్ను చెప్పాలంటే వెలివేశారని చెప్పాలి. అయితే మమ్మీ ఒక్కతే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేదన్నమాట. కానీ నేను ఎప్పుడు నా ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పలేదు, ఎందుకంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఈరోజు తిండికి రూపాయి అడిగితే నా దేవుడికి సిగ్గు, నా దేవుడికి అవమానం అనేసి నేను ఎప్పుడు అడగలేదు. అదేంటి చాలా రోజులు పస్తులు ఉండటం నాకు తెలియదు, 3 రోజులకు ఒకసారి తినడం తెలుసు, 2 రోజులకు ఒకసారి తినడం తెలుసు, టిఫిన్ ఒక్కటే తిని 3 రోజులు ఉండటం తెలుసు. అలా పరిచర్య చేస్తే ఎక్కడికన్నా పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎవరన్నా అన్నం పెట్టినప్పుడు అది తింటాం నాకు తెలుసు అనమాట. అలాగే 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 హైదరాబాద్ లో పరిచర్య మొదలైంది. అక్కడికి ఇక్కడికి వెళ్ళి దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నిజంగా ఈ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైతే ఏ రోజైతే దేవుడు నన్ను పిలుచుకున్నాడో, ఎన్నుకున్నాడో, సేవ కోసం నేను కుటుంబాన్ని పక్కన పెట్టి దేవుడి కోసం నిలబడ్డానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నా తల కిందకు పెట్టనివ్వకుండా నన్ను నిలబెట్టి వాడుకోవడం జరిగిందండి. ఏ కుటుంబం వద్దన్నారో, ఏ కుటుంబం వెలివేసిందో అదే కుటుంబం మధ్యలో దేవుడు తలగా నిలబెట్టాడు. ఈరోజు అదే కుటుంబంలో మీరొచ్చి ప్రార్థన చేసి మీటింగ్ మొదలు పెట్టండి అన్న రోజులు నేను చూశాను. ఎక్కడైతే లూజరన్ చర్చ్ లో నేను వచ్చానని చెప్పాను కదా, ఎక్కడైతే ఇంట్లో ప్రేయర్ సెల్ స్టార్ట్ అయితే వాళ్ళు అన్నారు ఏంటి అంటే వేరే చర్చ్ స్టార్ట్ చేసేసింది జ్యోతి, అందువల్ల మేము వెలివేసేస్తాము, ఇంకా మీరు ప్రార్థన చేసుకోవడానికి వీల్లేదు అనేసి అనడం జరిగింది. ఈ పిల్లలందరూ భయపడిపోయారు, అక్క మనల్ని వెలివేసేస్తారంట అనేసి. కానీ ఏ చర్చ్ అయితే మమ్మల్ని వెలివేస్తారనేసి అన్నదో అదే లూథరన్ చర్చ్ లో మళ్ళీ దేవుడు నిలబెట్టుకొని అనేక మార్లు వాక్యం చెప్పటానికి దేవుడు ఆ స్థానంలో నిలబెట్టుకున్నాడు. ఎందుకు ఈ రోజు నేను ఈ నా గతాన్నంతా మీతో పంచుకుంటున్నానంటే, స్టిల్ నౌ ఐఎమ్ 27 ఇయర్స్, 17 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఈ 10 సంవత్సరాల్లో అనేకమైన పరిస్థితుల్లో దేవుడు నాతో నిలబడ్డాడు. ఎన్నిక లేదు, ఐఆమ్ ది ఫస్ట్ పర్సన్ సేవ చేయటంలో, నేను నా కుటుంబంలో ఫస్ట్ పర్సన్, నాకు చెప్పేవాళ్ళు లేరు, గైడెన్స్ చేసేవాళ్ళు లేరు, కానీ దేవుడు నా తండ్రి అయ్యాడు, దేవుడు నా తల్లి అయ్యాడు, దేవుడు నా ఆకలి అయ్యాడు, దేవుడు నా స్నేహితుడు అయ్యాడు, దేవుడు నా బలం అయ్యాడు. ఎంత క్లోజ్ రిలేషన్షిప్ అంటే ఆకలిస్తుందని దేవుడికి చెప్పేదాన్ని, నొప్పి వస్తుందని దేవుడికి చెప్పేదాన్ని. ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి, నాకు ఒకటే తెలుసు, లోపలికి రావటం, లాకేసుకోవటం, ప్రార్థన చేయటం, ప్రార్థన చేయటం, ప్రార్థన చేయటం, ప్రార్థన చేయటం, పడుకోవటం, ఉంటే నీళ్లు తాగటం. కొన్నిసార్లు ఏంటంటే ఇంటి పక్కన ఉన్న ఒక తాతయ్య వచ్చి, అమ్మా ఈ జంకాయలు తిను అని ఇచ్చేవాడు, అమ్మా ఈ బొబ్బర్లు పండించేవాడు అనమాట, ఈ బొబ్బర్లు తిననేసి ఇచ్చేవాడు అనమాట. అలా నా ఆకలి నా దేవుడు తీర్చటం జరిగింది. అలా నా సమస్త నా దేవుడు, ఎంత క్లోజ్ రిలేషన్ అంటే, ఒక సావుకురాలు చెప్పారు, మనం ఏం ధరించుకోవాలో కూడా దేవుడే చెప్పాలండి అనేసి దేవుడు అడగటం మొదలుపెట్టాను. లార్డ్ ఈరోజు ఏం డ్రెస్ వేసుకోవాలి, ఎస్ లిటరల్ గా చెప్తున్నానండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం తినుటయు తాగుటయు దేవుని మహిమ కోసమే అనేసి అన్నాడు కదా. అలా ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడడం జరిగింది. అలా నడిపించుకుంటున్న దేవుడు ఈ రోజు యూట్యూబ్ పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు, టీవీ ప్రసంగాల్లో దేవుడు వాడుకుంటున్నాడు, ఆ వివిధ రాష్ట్రాల్లోను, తమిళనాడులో, కర్ణాటకలోను, ఆంధ్రాలోను, తెలంగాణలోను, ఒరిస్సాలో, వెస్ట్ బెంగాల్లో దేవుడు ఆయన మహిమ నిమిత్తం వివిధ ప్రాంతాలకు నన్ను తీసుకెళ్ళి ఆయన సేవ నిమిత్తం వాడుకుంటున్నాడు. ఈ ఆడపిల్లని కదా, ఆడపిల్ల సేవ చేయటం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. ఎంతో మంది ఎగతాళి చేస్తారు, ఎంతో మంది కామెంట్స్ చేస్తారు, ఆ జ్యోతి ఎంతకాలం నిలబడి తర్లే చూస్తాంలే అన్న వాళ్ళు నాకు తెలుసు. ఇంకా ఈ ఆడ ఒక పాస్టర్గా నిలబడ్డారంటే శత్రువులు ఎవరో కాదు, పాస్టర్ గారులే. అట్లాంటిది ఎంత మంది కామెంట్స్ చేశారు, అనిపించేది ఇంకా రేపు పొద్దు నుంచి నేను సేవకు వెళ్ళను ప్రభా అనేసి రాత్రంతా కూర్చొని ఏడ్చిన రోజులు తెలుసు. మళ్ళీ దేవుడు బలపరిచి ఉదయమే లేపి మళ్ళీ నడిపించిన రోజులు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు మీరు ఏ పరిస్థితుల గుండా ఉన్నారో, ఎక్కడున్నారో, ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు సపోర్ట్ చెయ్యట్లేదో, లేకపోతే నేను నా నొప్పి నా బాధ నా ఆగిపోతున్నారేమో, దయచేసి అక్కడ ఆగిపోవద్దండి. ప్రపంచం మీకోసం ఎదురు చూస్తుంది. మీరు రక్షించాల్సిన ప్రజలు, యవనస్తులు, జనాంగం ఎంతో మంది ఉన్నారు. ఈరోజు దేవుడు అనేక మంది యవనస్తులను నడిపించటానికి కానీ, సంఘాలను నడిపించడం కానీ, పాస్టర్స్ ని కౌన్సిల్ చేయడానికి కానీ, పాస్టర్మ్మల్ని కౌన్సిలింగ్ చేయడానికి కానీ నన్ను వాడుకోవడం జరిగింది. నిజంగా నాకు ఇచ్చిన అనుభవాలు, వయసు చిన్నదే కానీ దేవుడు నాకు ఇచ్చిన అనుభవం కానీ, నేర్పించిన మాటలు కానీ అనేక మంది జీవితాల్ని మారుస్తున్నాయి. ఒక చచ్చిపోవాల్సిన యవనస్తురాలు ఆ రోజు దేవుడు మాట్లాడితే ఆ అమ్మాయి నిలబడి ఈరోజు సేవ చేస్తుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు స్కూల్స్ లో, కాలేజ్ లో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్లేసెస్ లో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాలాంటి ఏమి తెలియని ఒక అమ్మాయిని నిలబెట్టుకొని దేవుడు ఇంత చేసుకుంటే, ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు నిలబడాల్సిన ప్రాంతాలు ఉన్నాయి, మీరు చెప్పాల్సిన సాక్ష్యాలు ఉన్నాయి, మీరు మార్చాల్సిన జీవితాలు ఉన్నాయి, మీరు నిలబడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. దయచేసి నిలబడండి. ఏ నొప్పి గురించి, ఏ బాధ గురించి మీరు ఆగిపోవద్దు. దేవుడు మీ ద్వారా అనేక మందిని స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు, మీ ద్వారా అనేక మంది జీవితాల్ని మార్చాలని ఆశపడుతున్నాడు. నా ఒక ఒక చిన్న మాటను చెప్పి నేను ఆ సాక్ష్యాన్ని నేను ముగించేస్తానండి. అండి. ఇలాగే మేమందరం రూమ్ లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. అప్పుడు నాకు 18 ఇయర్స్, వీళ్ళందరు నాకంటే చిన్నవాళ్ళు. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటే ఏడుస్తూ మా ఇంటిని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఏంటా అనేసి నేను బయటికి వెళ్ళాను. ఆ అమ్మాయి చేతిలో చిన్న బిడ్డ ఉన్నాడనమాట, 2 మంత్స్ బేబీ. అయితే ఏడుస్తూ వెళ్ళిపోయింది, ఆ బిడ్డ చచ్చిపోయాడు 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 అనేసి. ఆ బాబు ఆ కళ్ళు తేలేసేస్తాడు, కదలట్లేదు, కంప్లీట్ గా లిటరల్ గా డెడ్. అయితే ముందుకు వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ వెనక్కి వచ్చి ఆ బిడ్డ నా చేతిలో పెట్టేసి, జ్యోతి ప్రార్థన చేయి జ్యోతి ప్రార్థన చేయి అంటుంది. నాకు తెలీదు, ఫస్ట్ టైం శవాన్ని పట్టుకుంటున్నాను నేను, ఏం చెయ్యాలో నాకు తెలీదు, ప్రార్థన కూడా రావట్లేదు. అప్పుడు ఒకటే మాట, ఏసయ్యా బ్రతికించు, ఏసయ్యా బ్రతికించు, యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఈ 2 ముక్కలు మాత్రమే మాట్లాడా. వెంటనే ఆ బాబు ఏడ్చాడు. అదేంటి, ఆ ఐస్ కానీ ఆ బాడీ కానీ నార్మల్ టెంపరేచర్ లోనికి రావటం జరిగింది. అప్పుడు ఆ బిడ్డను తీసుకుని అమ్మాయి తీసుకొని హాస్పిటల్కి పరిగెత్తింది. ఆ బిడ్డ బ్రతకడం ఏంటో నాకు తెలియదు, కానీ నాకు ఆ రోజు నమ్మకం వచ్చిందండి, దేవుడు ఏదైనా చెయ్యగలడు, దేవుడు ఎవరినైనా బ్రతికించగలడు, దేవుడు ఎవరినైనా నిలబెట్టగలడు అన్న విషయం. ఆ రోజు వచ్చిన ధైర్యం ఈరోజు కూడా నాకు నా దేవుడు కొనసాగిస్తున్నాడండి. అంటే ఆ రోజు దేవుడు చేసిన అద్భుతం ఈరోజు నన్ను సేవ చేయటానికి ప్రోత్సహించింది. ఈరోజు నేను అనేక మందిని నడిపి పెంచడానికి ప్రోత్సహించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు సమస్తం పైన ఆధిపత్యం కలిగిన వాడు, ఎవరి జీవితాలైనా మార్చగలడు, ఎవరినైనా బ్రతికించగలడు, రాత్రికి రాత్రి చరిత్రనైనా కూడా ఆయన సృష్టించగలడు. నన్ను బలపరిచి నడిపిస్తున్న దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా బలపరిచి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆగిపోవద్దు, పరిగెత్తుదాము, అనేక మందిని క్రీస్తులోనికి తీసుకొద్దాము. అలా దేవుడు మనని నడిపించునుగాక. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞురాలను అయి ఉన్నాను. నా సాక్ష్యాన్ని విన్న మీ అందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచి మీరు కూడా నిలబడి ఏదో ఒక పనిలో నిలబడాలని నేను ఆశపడుతున్నాను. అలా దేవుడు మనని నడిపించునుగాక. నా సమయాన్ని నేను అప్పగిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్.